తెలుగు సంగీత సాహిత్య కళావేదిక దాసుభాషితం. ఆధ్యాత్మిక స్రవంతికి స్వాగతం. ఈ కార్యక్రమంలో నాహం కర్త హరిహి కర్త నుంచి ఒక అధ్యాయం వింటారు.
ప్రత్యేక కళ్యాణోత్సవం. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఆకాశం నుండి ఎక్కడెక్కడో వర్షించిన నీళ్లు ఎన్ని వేర్వేరు దారుల్లో ప్రవహించినా ఎలాగైతే చివరకు సముద్రంలో కలుస్తాయో, అలాగే ఎందరు దేవతలకు మొక్కిన అన్ని ప్రార్థనలు చివరికి శ్రీహరిని చేరుకుంటాయి. ఇది వేదార్థం. ఒకరోజు అభిషేక సమయంలో నేను తిరుమల శ్రీనివాసుని దర్శిస్తుండగా స్ఫురించిన ఈ శ్లోకమే ఒక జటిలమైన సమస్యకు పరిష్కారం చూపించింది. కొద్ది రోజుల్లోనే అది తిరుమల శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణోత్సవంలో ఒక అనూహ్యమైన పరిణామానికి దారితీసింది. తిరుమలలో శ్రీనివాసునికి జరిగే అన్ని రకాల ఆజ్యత సేవలలో అత్యంత ప్రాచుర్యం పొందింది శ్రీవారి కళ్యాణోత్సవ సేవ. ఇప్పుడు ప్రతిరోజు కొన్ని వందల మంది భక్తులు శ్రీహరి కళ్యాణోత్సవంలో పాల్గొంటున్నారు. 40-50 సంవత్సరాల క్రితం మా తాతగారు చెప్పిన దాని ప్రకారం అప్పట్లో ఎవరన్నా భక్తులు శ్రీనివాసునికి కళ్యాణోత్సవం చేయించదలుచుకుంటే ఆ భక్తుడి కుటుంబానికి ఆలయ మర్యాదలు అందేవి. తిరుమల కొండ మీద చావడిలో అంటే దేవస్థానం సత్రంలో బస ఇచ్చేవారు. ఆ బస నుంచి ఆ భక్తుని కుటుంబాన్ని ఆలయం దాకా మేళతాళాలతో సగౌరవంగా తీసుకుని వెళ్ళేవారు. నిజానికి అప్పట్లో కళ్యాణోత్సవం ఇప్పట్లా ప్రతిరోజు జరిగే కార్యక్రమం కాదు. అందువల్ల కళ్యాణోత్సవంలో పాల్గొనే వారి సంఖ్యకు పరిమితి విధించలేదు. క్రమంగా కళ్యాణోత్సవంలో పాల్గొనే కుటుంబాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ సేవలో పాల్గొనే ఒక్కొక్క గృహస్థు తరఫున మొత్తం సభ్యులు 5 మించరాదనే ఆంక్షలు విధించారు. 1978 నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించే నాటికి ఉన్న పరిస్థితి ఇది. తిరుమల శ్రీనివాసుని ఆలయంలోకి ప్రవేశించగానే ఎడంవైపు ఉన్న రంగమండపంలోనే ఈ కళ్యాణోత్సవాలు అప్పట్లో జరిగేవి. ఒక్కొక్క కళ్యాణోత్సవ సేవకు 1,250 వంతున చెల్లించి పాల్గొనే గృహస్థుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. రంగమండపంలో ఉన్న స్థలాభావం వల్ల ఈ సేవలో పాల్గొనే గృహస్థుల సంఖ్యను 25 పరిమితం చేయాల్సి వచ్చింది. అప్పటికే చాలామంది ఆ రోజుకు ఆ రోజే కళ్యాణోత్సవం సేవ చేయిస్తామని ఆర్తితో రావడం, ప్రతి కళ్యాణోత్సవ సేవకి తయారు చేయాల్సిన ప్రసాదాల పరిమాణాన్ని బట్టి కనీసం ఒకరోజు ముందుగా టికెట్ తీసుకుంటేనే తప్ప సేవలో పాల్గొనడం సాధ్యపడదని ఆలయ అధికారులు నిరాకరించడం పొరపాటు అయిపోయింది. అయ్యా, మేము స్వామివారికి కళ్యాణం చేయిస్తామని మొక్కుకుని ఎంతో దూరం నుంచి వచ్చాము, మమ్మల్ని నిరాశపరచకండి అంటూ గృహస్థ భక్తులు ప్రాధేయపడుతూ ఉండేవారు. ఆలయ అధికారులకి దయా దాక్షిణ్యాలు లేవని దుమ్మెత్తి పోస్తుండేవారు. అవన్నీ అలా వింటూ మింగలేక కక్కలేక విని వినిపించుకోనట్లు తలంచుకు వెళ్ళిపోవలసిన దుస్థితి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎదుర్కోవలసి వచ్చేది. మొదట్లో నేను ఈ పరిస్థితి గురించి ఆలోచించినప్పుడు భక్తుల కోరిక మేరకు అడిగిన వాళ్ళందరికీ కళ్యాణోత్సవ సేవకు అనుమతిస్తే ఏం పోయింది అనిపించింది. భక్తుల సంతృప్తే మనకు ప్రధానం కనుక అలాగే చేయాలి అనుకుంటూ రంగంలోకి దిగాను. కానీ ఒక్కొక్క అడుగు ముందుకు వేసినప్పుడల్లా 2 వెనక్కి వేయాల్సి వచ్చింది. సమస్య కంటికి కనిపించినంత సులభం కాదని, దాని పరిష్కారం అత్యంత దుర్లభమని చాలా త్వరగా నాకు బోధపడింది. అందుకు కారణాలు 2. 1, రంగమండపంలో స్థలం పరిమితం కనుక అపరిమితంగా గృహస్థ భక్తుల్ని అక్కడ కళ్యాణోత్సవానికి అనుమతించలేం. 2, అత్యంత బలంగా ఉన్న మిరాసి వ్యవస్థ కారణంగా కళ్యాణోత్సవంలో ఏ చిన్న మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా తమకు లాభం లేదనుకుంటే మిరాసీదారులు దాన్ని వ్యతిరేకించేవారు. అప్పటికే అలా అనేక మార్పుల విషయాల్లో వాళ్ళు కోర్టులకు ఎక్కారు. తిరుపతి మేజిస్ట్రేట్ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా వాళ్ళ లిటిగేషన్లు విస్తరించి ఉన్నాయి. ఇక్కడ మిరాసి వ్యవస్థ గురించి కొంచెం చెప్పాలి. మిరాసి అంటే ఆలయంలో జరిగే సేవల నిర్వహణలో పాల్గొనే వారికి వంశ పారంపర్యంగా వస్తున్న హక్కు. ఆలయంలో అర్చకత్వం నిర్వహించే వారిని అర్చక మిరాసీదారులు అంటారు. వంటశాలలో ప్రసాదాలు తయారు చేసే వారిని పోటు మిరాసీదారులు అంటారు. జియ్యంగారులు కూడా ఇలాగే వంశపారంపర్యంగా ఆలయంలో జరిగే వివిధ సేవలలో వినియోగించే ద్రవ్యాల నాణ్యతని పరిమాణాన్ని ధృవీకరించి అర్చకులకు అందజేసే బాధ్యత నిర్వర్తిస్తూ ఉంటారు. అర్చకులని జియ్యంగారులని సుప్రభాత కాలానికి లేపి ఆలయానికి తోడుకుని వచ్చే పనిని గొల్లమీరాశీదారులు నిర్వర్తిస్తారు. అదేవిధంగా శ్రీవారి ఏకాంత సేవలో భక్తి గీతాలు ఆలపించే అన్నమయ్య వారసులు కూడా ఈ మిరాసి వ్యవస్థలో భాగమే. ఈ మిరాసీదారులందరికీ అనూచానంగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం వారి వారి సేవలకు క్యాష్ చెల్లించే పద్ధతి లేదు. అందుకు బదులుగా శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టే ప్రసాదాలలో కొంత భాగం ఒక నిర్దిష్ట నిష్పత్తిలో ఈ మిరాసీదారుల వాటాల కింద పంపిణీ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి కళ్యాణోత్సవంలో తయారు చేసే ప్రసాదం లడ్డూల్లో పెద్ద కళ్యాణం లడ్డు ప్రతి పడిలో అంటే ప్రతి 51 లడ్డూల్లో 25 లడ్డూలు ఈ మిరాసీదారులకి ఇచ్చేయాలి. వడలు చేసిన, జిలేబీ చేసిన, పులిహోర చేసిన, చక్కెర పొంగలు చేసిన, దధ్యోజనం చేసిన అన్నింటిలోనూ అర్చక మిరాసీదారులకి, పోటు మిరాసీదారులకి వాటా వెళ్తుంది. అందుకని మిరాసీదారులు కూడా ఏం చేస్తారంటే ఆలయం ఆవరణలోనే ఒక కౌంటర్ పెట్టుకుని అందులో తమ వాటా ప్రసాదాలని భక్తులకు విక్రయిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి ఇలా ఉండగా కళ్యాణోత్సవంలో పాల్గొనే గృహస్థ భక్తుల కోసం కళ్యాణం పూర్తయినాక అప్పటికి సాయంత్రం 4:30 అవుతుంది. అన్ని ప్రసాదాలను పోటు బ్రాహ్మలు పెద్ద పెద్ద బుట్టల్లో పెట్టి భక్తుల కాటేజీలకు మోసుకెళ్తూ ఉండేవారు. అది భక్తులకు ఇచ్చేవాట. అయితే కళ్యాణోత్సవంలో పాల్గొన్న పెద్ద కుటుంబాల్లో తప్ప మిగతా గృహస్థ కుటుంబాల వారు అంతంత ప్రసాదాన్ని తాము తినలేమని అంటుంటే వాటిని యాత్రికులకు ఉచితంగా పంచిపెట్టే ఏర్పాటు చేశాం. ప్రసాదాలు అయిపోయినప్పటికీ ప్రతి భక్తుడికి స్వామి తరఫున ఏదో ఒక ప్రసాదం అందాలన్న ఉద్దేశంతో చిన్న లడ్డూల పంపిణీ ప్రవేశపెట్టాం. సగటున రోజుకి 25 కళ్యాణోత్సవాలు జరుగుతాయనుకుంటే ప్రతి ఒక్క కళ్యాణోత్సవం టిక్కెట్ మీద 6 పెద్ద కళ్యాణ లడ్డూల వంతున ప్రతి అర్చక మిరాసీదారునికి 150 పెద్ద లడ్డూలు లభిస్తాయి. అదే నిష్పత్తిలో పోటు మిరాసీదారులకి. అందుకే గృహస్థుల ప్రసాదాల ఉచిత పంపిణీ వాళ్ళకి అంగీకార యోగ్యం కాలేకపోయింది. ఆ రకంగా కళ్యాణోత్సవంలో తమ బాట వదిలేయాల్సి వచ్చేది. ఒక్కొక్క గృహస్థుకి కళ్యాణోత్సవ సేవ వల్ల 2-3 బుట్టల్లో అన్నప్రసాదాలు, పెద్ద లడ్డూలు, వడలు లభిస్తాయి. ఈ ప్రసాదాల పంపిణీ సమస్యకు తోడు కళ్యాణోత్సవంలో ఒక భాగమైన హోమ నిర్వహణలో వినియోగించే ద్రవ్యాల సమస్య కూడా నన్ను వెంటాడింది. ప్రతి కళ్యాణోత్సవంలోనూ ఒక హోమకుండం ఉంటుంది. అందులో హోమం జరుగుతుంది. గృహస్థ భక్తులు ఎంతమంది ఉన్నా ప్రతిరోజు కళ్యాణోత్సవంలో అందరికీ కలిపి ఒకే హోమం జరుగుతుంది. అయితే ఆ సేవలో పాల్గొనే గృహస్థుల సంఖ్యను బట్టి హోమ ద్రవ్యాలను ఆలయ అధికారులు ఏర్పాటు చేస్తుంటారు. అంటే సేవలో పాల్గొనే వారి సంఖ్య పెరిగితే హోమంలో వాడే నెయ్యి వగైరా ద్రవ్యాల పరిమాణం కూడా డిట్టం ప్రకారం పెరుగుతూ ఉంటుంది. చివరికి సేవ పూర్తయ్యాక మిగిలిపోయే పదార్థాలు పూర్తిగా అర్చక మిరాసీదారులకే చెందుతాయి. అర్చకులు చేసేది ఒకే హోమం అయినప్పుడు సేవలో పాల్గొనే వారి సంఖ్యను బట్టి హోమ ద్రవ్యాల పరిమాణం ఎందుకు పెంచుతూ పోవాలి? ఒక్క హోమానికే ఆ పదార్థాలను సరఫరా చేస్తాం అంటూ దేవస్థానం అధికారులు పట్టుబట్టడం, దాన్ని సవాలు చేస్తూ అర్చక మిరాసీదారులు కోర్టుకు ఎక్కడం కూడా జరిగిపోయింది. కానీ జరిగే హోమం ఒక్కటే అయినా ఎన్ని కళ్యాణోత్సవాల టిక్కెట్లు అమ్మితే అన్నింటికీ లెక్క కొట్టి హోమ ద్రవ్యాలను సరఫరా చేయాల్సిందే. ఆ ఒక్క హోమానికి ఖర్చయ్యే పదార్థాలు మినహా మిగిలినవన్నీ మిరాసీదారులవే. అయితే నా సమస్య వేరు. నెయ్యి వగైరా పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. కళ్యాణోత్సవాలు పెరిగిన కొద్దీ ఖర్చు పెరిగిపోతుంది. రేట్లు పెంచుదామా అంటే భక్తులు అప్పటికే గగ్గోలు పెట్టేస్తున్నారు. ఇలాంటి స్థితిలో హోమ ద్రవ్యాల విషయంలో అర్చక మిరాసీదారులను ఒప్పించగలిగితే ఈ సేవకి రేటు తగ్గించవచ్చు కదా అలా అనుకుని ప్రయత్నం చేసి గతంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కోర్టు లిటిగేషన్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. క్లుప్తంగా చెప్పాలంటే ఈ కళ్యాణోత్సవాల విషయంలో ఒక్క టిక్కెట్ల విలువ పెంచడంలో మినహా ఎలాంటి మార్పులు తీసుకురావడానికి దేవస్థానం అధికారులకు వెసులుబాటు లేదు. ఫలితంగా కళ్యాణోత్సవాల మీద టీటీడీకి ఆర్థిక భారం కొనసాగక తప్పడం లేదు. ఏదో భక్తుల సంతృప్తి కోసం, నా మానసిక ఆనందం కోసం ఆ రంగమండపంలోనే అటు ఇటు రాళ్లు జరిపి గ్రిల్స్ పెట్టించి 35 కళ్యాణోత్సవాల దాకా జరిగే ఏర్పాట్లు చేశాను. అప్పటికీ ప్రతిరోజు ఈ సేవ కోసం వచ్చి అనేక మంది గృహస్థుల అభ్యర్థనల్ని తిరస్కరించాల్సి వచ్చేది. అధికారులు అలాంటి అభ్యర్థనల్ని తిరస్కరించారని తెలిసినప్పుడల్లా నా మనసు మోగవేదనతో రోదించేది. కళ్యాణోత్సవం చేయించడం ద్వారా శ్రీనివాసుని సేవించుకోవాలని వందలాది మైళ్ళ దూరం నుంచి వస్తున్న ఈ భక్తులకి ఆ అవకాశం కల్పించలేకపోగా వీల్లేదు పోండి అంటూ నిరోధిస్తున్నామా? ఎవడిచ్చాడు ఈ అధికారం? ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి ఎవడి కోసం? ఎవరికి సేవ చేయడం కోసం? భక్తులకు సదుపాయం కల్పించలేకపోతే ఈ పోస్టు ప్రయోజనం ఏమిటి? నా ఆవేశం ఆపుకోలేక అర్చక మెరాసీదారులని అడిగేశాను. భక్తులు సదుపాయం చూడటానికి, టీటీడీకి సహకరించడానికి ఎందుకు తిరస్కరిస్తున్నారు? ఇలా చేయమని ఏ దైవం చెప్పాడు? నా ఆవేదన అర్థం చేసుకున్న కొంతమంది మెరాసీదారులు నాతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు మాత్రం, మాకేం అభ్యంతరం లేదండి, కానీ మిగతా వాళ్ళు ఒప్పుకోవాలి కదా, శతాబ్దాల తరబడి మాకు వంశ పారంపర్యంగా వస్తున్న హక్కులను వదులుకోవాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు అంచేత అంటూ నసికేవారు. అయినా నాలో ఆశ చావలేదు. ఆశావాదం, పట్టుదల ఎప్పటికైనా ఫలితాన్ని సాధించి తీరతాయి అన్న స్వాతంత్ర్య సమరయోధుడు సురేంద్రనాథ్ బెనర్జీ సూక్తి గుర్తుకొచ్చింది. నేను పట్టు వదలలేదు. టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులతో సుదీర్ఘంగా చర్చించాను. న్యాయవాద నిపుణులతో రోజుల తరబడి భేటీ వేశాను. ఆస్థాన విద్వాంసుల్ని పదే పదే సంప్రదించాను. ఇలా చేస్తూనే మరోపక్క కళ్యాణ వేదికని ఇంకా ఎక్కువ మంది భక్తులు పాల్గొనేలా రంగమండపం నుంచి బయటికి తరలించాలని తలపెట్టాను. ఆ ప్రాకారం లోపలే ఆలయానికి దక్షిణ వైపున ఉన్న స్టోర్స్ సామాగ్రి అంతా ఇతర చోటికి తరలింపు చేశాను. ఒకేసారి 200 మంది దాకా గృహస్థులు సకుటుంబంగా సామూహికంగా కళ్యాణోత్సవం చేయించుకునే మంటపాన్ని ఏర్పాటు చేయగలిగాను. అంతవరకు నడిచింది కానీ డిమాండ్ ఉన్నా అక్కడే కళ్యాణోత్సవాలు చేయించడం మొదలుపెట్టలేకపోయాను. ఎందుకంటే 200 కళ్యాణోత్సవాలకు సరిపడే ప్రసాదాలు, లడ్డూలు, అన్నప్రసాదాలు వగైరా చేయించాలి. హోమ ద్రవ్యాలు సరఫరా చేయాలి. అలా వాటి పరిమాణం ఎంత పెరిగితే అంతగా సమస్యల పరిమాణం కూడా పెరిగిపోతుంది. అర్చక మిరాసీదారులను ఒప్పించకుండా ఏం చేయాలని ప్రయత్నించినా కోర్టులు, లిటిగేషన్లు, పెద్దలతో జరిపిన అన్ని చర్చలు విఫలమయ్యాయి. నా మనసుకి ఎవరూ పరిష్కారం చూపించలేకపోయారు. నాది అరణ్య రోదనైపోయింది. ఒక గురువారం సాయంత్రం ఆలయంలో స్వామివారి విగ్రహం ముందు నిలబడి నా ఆవేదనంతా వెళ్ళబోసుకున్నాను. ఆనందం, ఆవేశం, ఆవేదన, దుఃఖం, ద్వేషం, మోహం, ఇలాంటి రాగద్వేషాలన్నింటికీ అతీతుడైన స్వామి నాకేదైనా పరిష్కారం చూపించకపోతాడా అన్న ఆశ. స్వామివారి పాదాలు గట్టిగా పట్టుకుని పరిష్కారం చూపించేదాకా వదలనని భీష్మించు కూర్చుంటే సరి అనుకున్నాను. ఎంత వెర్రితనం! ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నాకున్న అధికారాలన్నీ ఆ గర్భగుడికి యువతలున్న కులశేఖరపడి వరకే. ఆ గుమ్మం లోపలికి వెళ్ళి విగ్రహాన్ని తాకే అధికారం కూడా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి లేదు. ఆ అర్హత అర్చకులది మాత్రమే. మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వ్యవస్థ రాకమునుపు సంగతి? అప్పుడు అంతే, మరి ఇంకా అంతకుముందు, అంతకన్నా ముందు స్వామి విగ్రహం ఎదుట నిల్చున్నానన్న మాటే కానీ నా ఆలోచనలు కొన్ని దశాబ్దాలు, శతాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కొండ మీదకి జనం రానప్పుడు అర్చకులు ఉన్నారు. ఒకటి అరా కళ్యాణోత్సవాలు జరిగినప్పుడు ఉన్నారు. కొండ మీద అసలు జనమే లేని రోజుల్లో ఒక శతాబ్దం కిందటి కాలంలో అర్చకులు తిరుపతి నుంచి కొండ మీదకి అడవి మార్గంలో నడిచి వెళ్ళి శ్రీవారికి పూజలు చేసి వచ్చేవారు. జనబాహుళ్యంలోకి శ్రీవారి ఉనికి బాగా ప్రచారంలోకి వచ్చి జనం రావటం మొదలుపెట్టాక వాళ్ళ సౌలభ్యం కోసం వీళ్ళు కూడా కొండ మీద ఉంటున్నారు. అంటే జనం లేనప్పుడు, హుండీలో కానుకలు రానప్పుడు కూడా ఈ అర్చకులు తరతరాలుగా స్వామివారికి నిత్య దీపారాధన మొదలైన అన్ని సేవలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా జనం పెరిగారు, ఆదాయం పెరిగింది, సేవలన్నీ ఆర్జిత సేవలయ్యాయి. అర్చకత్వం వంశీ పారంపర్య హక్కుగా వస్తున్న అర్చక మిరాసీదారుల కుటుంబం కూడా కాలక్రమేణా కొడుకులు, మనములుగా విస్తరించింది. ఇప్పుడు ఒక ఏడాది అర్చకత్వ బాధ్యత నిర్వహించిన అర్చక మిరాసీ కుటుంబానికి మళ్ళీ ఆ అవకాశం రావాలంటే 16 ఏళ్ళు పడుతుంది. అన్ని రకాల మిరాసీదారుల పరిస్థితి ఇంతే. దేవుడికి ఏ ఆదాయమూ లేని ఆ కాలంలో వీళ్ళు ఏం ఆశించి శ్రీనివాసుడికి సేవలు చేశారు? ఈవేళ భక్తులు పెరిగి ఆదాయం వస్తుంది కాబట్టి, పెరిగిన సేవలని బట్టి వాళ్ల వాటా కూడా పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ వాటా పెరగటం మీదే అందరి దృష్టి పడుతోంది. అయ్యా, మీకు అర్జెంట్ ఫోన్ కాల్ వచ్చిందిట అంటూ ఎవరో ఆలయ అధికారి వచ్చి పిలిచేదాకా ఇలా ఆలోచిస్తూనే ఉండిపోయాను. కానీ ఆ ఆలోచనలు వచ్చిన దగ్గర నుంచి నాలో అంతర్మథనం మొదలైంది. ముందున్న ఆవేశం తగ్గిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఆలోచించగలుగుతున్నాను. నా దృక్పథంలో కూడా మార్పు వచ్చింది. అయినా నా ఆరాటం తగ్గలేదు. అర్చక మిరాసీదారులకు అన్యాయం చేస్తున్నామన్న భావన వాళ్ళకి కలగకుండా భక్తులకు తోడ్పడటం ఎలా? టీటీడీకి ఆర్థిక భారం తగ్గించడం ఎలా? వీలైనంత ఎక్కువ మంది కళ్యాణోత్సవాలలో పాల్గొనే అవకాశం కల్పించాలి. అర్చకులకు ఇంతవరకు లభిస్తున్న ప్రసాదం వాటాని ఉపసంహరించుకునేలా ఉండకూడదు. అదే సమయంలో ఈ ఆర్జిత సేవకు రేటు పెంచకూడదు. టీటీడీ మీద ఆర్థిక భారం పెరగకూడదు. ఎలా? ఎలా? ఆ మర్నాడు శుక్రవారం శ్రీ వెంకటేశ్వరుడి అభిషేకం జరిగే రోజు. విద్యుక్త ధర్మం ప్రకారం వెళ్ళి అభిషేక ఉత్సవంలో పాల్గొన్నాను. నిత్య కళ్యాణ శోభితుడైన శ్రీనివాసునికి పైనుంచి అర్చకులు పోస్తున్న క్షీరధారలు కాంతివంతమైన ఆ విగ్రహం మీద ఎక్కడ పడినా అలా అలా ప్రవహించి చివరికి స్వామివారి పాదాల దగ్గరికే చేరుతున్నాయి. అప్రయత్నంగా స్ఫురించింది, ఆకాశాత్పతితంతోయం యథాగచ్చతి సాగరం. ఆకాశం నుండి నీరు ఎక్కడ వర్షించినా ఎలా ఎలా ప్రవహించినా చివరికి సముద్రాన్ని చేరుతుంది కదా. ఆ క్షణంలో మెరుపులా మెరిసిందో ఆలోచన. అవును, కళ్యాణోత్సవంలో ఇంకొక రకం కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెడితే, సేవ ఏదైనప్పటికీ స్వామివారిని సేవించే విధానమే కదా ప్రధానం. ఆ విధానంలో మార్పు లేనప్పుడు ఎవరు ఎలాంటి కళ్యాణం చేయించినా ప్రార్థన ఆ స్వామికే కదా చేరుతుంది. నిజానికి టీటీడీ యాజమాన్యానికి ఉన్న అధికారం కూడా అంతవరకే. ప్రస్తుతం అమల్లో ఉన్న సేవల్లో ఏమైనా మార్పులు తేవాలంటే సంబంధిత మిరాసి వర్గాల వాళ్ళందరినీ ఒప్పించాల్సి ఉంటుంది. కానీ కొత్త సేవ ప్రవేశపెట్టాలంటే ఆ అవసరం లేదు. నేను ఇంకా ఒక క్షణం కూడా వృధా చేయలేదు. బయటికి వస్తూనే అప్పటి పేష్కారులు కృష్ణస్వామి వాసుదేవన్లను పిలిపించాను. వాళ్ళిద్దరూ ఆర్జిత సేవల విధులు చూస్తూ ఉంటారు. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం సేవ ప్రవేశపెట్టడంలో గల సానుకూలత పరిశీలించమని చెప్పాను. ఆస్థాన విద్వాంసులు అప్పికట్ల జగన్నాథాచార్యులు గారిని కూడా సంప్రదించాను. ఐడియా బాగుంది కానీ మళ్ళీ మిరాసీదారులు కోర్టుకెక్కితే, ఇదొక్కటే అనుమానం వాళ్ళు వ్యక్తం చేశారు. నా ఆలోచనకి ఒక రూపం వస్తుంది. కళ్యాణోత్సవానికి ఇప్పుడున్న రూపంలో అయితే ఎలాంటి మార్పులు చేయలేం, అంతే కదా. మనం ప్రతిపాదించే కొత్త కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణం మంత్ర విధానంలో ఏ మార్పు ఉండకూడదు, కానీ ఆడంబరాలు తగ్గిద్దాం. ఒక్కొక్క కళ్యాణోత్సవానికి ఇప్పటిలా ఐదుగురిని కాక ఇద్దరిని మాత్రమే అనుమతిస్తాం. బుట్టలతో అన్నప్రసాదాల పంపిణీ డాలర్ ఒకేలా లేకుండా రెండు కళ్యాణ లడ్డూలు రెండు వడలు ప్రసాదంగా ఇస్తాం. ఒక కండువా గృహస్థుకి, ఒక రవికుల గుడ్డ గృహిణికి బహుకరిస్తాం. ఇలాంటి కళ్యాణోత్సవాలు ఎన్ని జరిగినప్పటికీ అన్నింటికీ కలిపి ఒకే హోమం జరపడానికి అవసరమైన హోమ ద్రవ్యాలని అర్చకులకు ఇస్తాం. హోమశేషం అంటూ మిగిలిపోయిన పదార్థాలను అర్చకులకు ఇచ్చే ప్రశ్నే లేదు. ఇలాంటి ప్రత్యేక కళ్యాణోత్సవాన్ని మామూలుగా రోజు జరిగే కళ్యాణోత్సవాలతో పాటే కలిపి చేస్తాం. రెండు రకాల కళ్యాణోత్సవాలకే కలిపి ఒకే విధానం, ఒకే మంత్రం, ఒకే సమయం. తేడా వచ్చేదల్లా సేవ టికెట్ ఛార్జీలోను, పాల్గొనే గృహస్థ భక్తుల సంఖ్యలోను, వారి లభింపజేసే ప్రసాదాల పరిమాణంలో మాత్రమే. ఇలా కొత్త కళ్యాణోత్సవం సేవ కూడా చేయాల్సి వస్తుంది. కనుక అర్చకులకు ఒక్కొక్క కొత్త కళ్యాణోత్సవానికి నిర్ణీత సొమ్మును దేవస్థానం చెల్లిస్తుంది. ఒకవేళ ఇప్పటి కళ్యాణోత్సవంతో పాటు ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి అర్చక మిరాసీదారులు వ్యతిరేకించే పక్షంలో మామూలు కళ్యాణోత్సవాలు పూర్తయ్యాక ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల్ని వాళ్ళు విడిగా చేయాల్సి ఉంటుంది. దేవస్థానం వారి ఏ సేవ చేయించడానికైనా అర్చక మిరాసీదారులు కలిసి రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అధికారం కూడా టీటీడీకి ఉంది. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం ప్రతిపాదనను ఖరారు చేశాం. ఆ ప్రకారం అప్పటిదాకా అమల్లో ఉన్న పెద్ద కళ్యాణోత్సవానికి 1200 రూపాయల వంతున వసూలు చేస్తుండగా ఈ ప్రత్యేక కళ్యాణం టిక్కెట్టు 500 రూపాయలు. పైగా ఈ ప్రత్యేక కళ్యాణోత్సవంలో అన్నప్రసాదాల సమస్య లేదు కనుక గృహస్థ భక్తులు కొన్ని రోజులు వారాలు ముందుగా రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఆ రోజుకు ఆ రోజే అనుకుని కూర్చోవచ్చు. ఈ 500 రూపాయల రుసుములో 22 రూపాయలు మిరాసీదారులకు దేవస్థానం చెల్లిస్తుంది. ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం వార్త దావానలంలా ఆలయ వర్గాల్లో వ్యాపించింది. ప్రతి చోట ఇది చర్చనీయాంశమైపోయింది. మిరాసీదారులు వ్యతిరేకించారు. కొందరు టీటీడీ అధికారులు సైతం ఇది అమలు జరిగే విషయంలో పెదిమి విరిచారు. ట్రస్ట్ బోర్డు మాత్రం ఇదొక విప్లవాత్మకమైన పరిణామం, మనం అమలు చేయగలిగితే అంటూ ఉత్సాహపడింది. నా ప్రతిపాదనకు ఆమోదం ముద్ర వేసింది. మిరాసీదారులతో ముఖాముఖి చర్చించాను. ఈ కొత్త కళ్యాణోత్సవం వల్ల మీరేమీ నష్టపోరు, ప్రసాదాలు లేవు గనక వాటా ఉండదు, కానీ ప్రతి ప్రత్యేక కళ్యాణోత్సవానికి మీకు 22 రూపాయలు వంతున లభిస్తుంది. పైగా రోజుకు 200 కళ్యాణాల దాకా జరపడానికి కొత్త మండపంలో సదుపాయం ఉంది కనుక కళ్యాణోత్సవాల సంఖ్య పెరుగుతుంది, ఆ రకంగా మీకు ఆదాయము పెరుగుతుంది అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అయినా వాళ్ళు ఇదమిద్ధంగా ఏమీ తేల్చలేదు. కానీ అర్చక మిరాసీదారులలో అధిక భాగం ప్రసాదం వాటాలు పొందే ఇద్దరు మాత్రం, డాక్టర్ రమణ దీక్షితులు, శ్రీ నారాయణ దీక్షితులు నన్ను కలిసి, మీ వాదనలో హేతుబద్ధత ఉంది కానీ బాహాటంగా మేము మిమ్మల్ని సమర్థించలేకపోతున్నాం అంటూ తమ నైతిక మద్దతు మాత్రం వ్యక్తం చేసి వెళ్ళారు. దాంతో నాకు విశ్వాసం పెరిగింది. చివరిసారిగా న్యాయవాద నిపుణులతో సంప్రదించాను. ఒకవేళ మిరాసీదారులు కోర్టుకెక్కితే ఏం చేయాలో కూడా వాళ్లతో ఆలోచించుకుని అన్ని రకాల పరిణామాలకు సిద్ధంగా తయారయ్యాను. నాలాగే మిరాసీదారులు కూడా న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు కూడా చేసుకుంటున్నారని విన్నాను. రెండు వైపులా వాతావరణం బాగా వేడెక్కింది. చివరిసారిగా పరిస్థితులన్నీ సమీక్షించుకుని భక్తులకు సహాయపడాలన్నా దేవస్థానానికి న్యాయం జరగాలన్నా ఇంతకన్నా మార్గం లేదు అని నిర్ణయించుకుని రంగంలోకి దిగాను. తదనుగుణంగా మిరాసీదారులకు నోటీసులు పంపించాను. ఈ కొత్త సేవకు ట్రస్ట్ బోర్డు ఖరారు చేసిన షరతులకు లోబడి సహకరించే పక్షంలో మిరాసీదారుల సేవలను ఈ ఆర్జిత సేవకు కూడా దేవస్థానం వినియోగించుకుంటుంది అంటూ ఆ నోటీసుల్లో వాళ్ళకి స్పష్టం చేయడం జరిగింది. నేను ఇంకో అడుగు ముందుకు వెళ్ళి తొలి ప్రత్యేక కళ్యాణోత్సవంలో పాల్గొనే దంపతులుగా నాకు నా అర్ధాంగి గోపికి కలిపి 500 రూపాయలు చెల్లించాను. కానీ నా అనుమానం నన్ను వెంటాడుతూనే ఉంది. వాళ్ళు సహకరించకపోతే ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఉంచమంటూ కృష్ణస్వామికి వాసుదేవన్కి పురమాయించాను. అంటే మాకు ప్రత్యేక కళ్యాణోత్సవం చేయించడానికి వేరే అర్చకులు, ప్రత్యేక హోమకుండం, దానికి సరిపడా హోమద్రవ్యాలు వగైరాలని వాళ్ళు సిద్ధంగా ఉంచాలి. ఆ ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. వివాదాస్పద ఘడియ రానే వచ్చింది. 1250 రూపాయలు వంతున చెల్లించి కళ్యాణోత్సవానికి కూర్చున్న గృహస్థులతో పాటే నేను నా భార్య కూడా కూర్చుని మా ఇద్దరికి ప్రత్యేక కళ్యాణోత్సవానికి సంకల్పం చెప్పాలని అర్చకులను కోరాం. అంటే అక్కడ నేను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హోదాలో కాక ఒక గృహస్థుగా మాత్రమే పాల్గొన్నాను. నా 500 రూపాయల టికెట్ చూపించాను. ఇంత అకస్మాత్తుగా ఈ సేవ ప్రవేశపెడతామని కానీ అలా ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే వచ్చి గృహస్థులా పాల్గొంటాడని కానీ ఊహించని అర్చక మిరాసీదారులకి ఈ హఠాత్ పరిణామంతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇంకా కొన్నాళ్ల పాటు ఏవో చర్చలు, సంప్రదింపులు జరుగుతాయని ఆశిస్తున్న అర్చకులు నా వైఖరికి మ్రాన్ పడిపోయారు. ఒక ప్రక్క పెద్ద కళ్యాణోత్సవంలో పాల్గొనాలని వచ్చిన అనేక కుటుంబాలు ఈ మహత్తర కళ్యాణ ఘడియ కోసం ఎదురు చూస్తుంటే వారి చేత సంకల్పం చెప్పించాలని వచ్చిన అర్చకులు నా మొండితనం చూసి ఏం చేయాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఓ పక్క నేను ఆలయ పేష్కారం మీద అరుస్తున్నాను. నేను మీకు ప్రత్యేక కళ్యాణోత్సవానికి 500 రూపాయలు చెల్లించాను, ఎందుకు దాచారం చేస్తున్నారు? కాసేపటికి అర్చక మిరాసీదారులు తేరుకున్నారు. వాళ్ళలో వాళ్ళు చర్చించుకున్నారు. తిరుగుబాటు జెండా ఎగరేయాలని నిర్ణయించుకున్నారు. అలా ప్రకటించేశారు. దాంతో అప్పటికే ముందుగా ఇచ్చిన నా ఆదేశాల ప్రకారం కృష్ణస్వామి, వాసుదేవన్, శేషాద్రి సంతానములు ప్రత్యామ్నాయ అర్చకులతో హోమద్రవ్యాలతో ప్రత్యక్షమయ్యారు. అర్చక మిరాసీదారులు నిర్ఘాంతపోయారు. ఆఖరి మాటగా అర్చక మిరాసీదారులతో చెప్పాను, ఇక్కడున్న మిగతా గృహస్థులతో పాటే మా ప్రత్యేక కళ్యాణోత్సవం జరగడం న్యాయం. ఒక్క ప్రసాదంలో మినహా మిగతా తంతు వాళ్ళకి మాకు ఒక్కటే. ఒకవేళ వాళ్లతో కలిపి మాకు ప్రత్యేక కళ్యాణోత్సవం మీరు జరపలేమంటే వాళ్ళ కళ్యాణోత్సవం పూర్తయ్యాక మేము ఇక్కడే ఈ హోమకుండం ముందు కూర్చుని ఈ స్వామివారికే కళ్యాణోత్సవం చేయించుకుంటాం. పైకి బింకంగా అన్నాను కానీ ఎదురుగుండా కళ్యాణ వేదిక మీదన శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుని చూస్తుంటే నేనేమన్నా అపరాధం చేస్తున్నానా అన్న ఆందోళన నన్ను వెంటాడుతోంది. ఎందుకంటే ఇంతమంది గృహస్థుల ఎదుట ఇంత గందరగోళం జరగటానికి కారకుని నేనే కదా, స్వామి చూస్తూనే ఉన్నాడు. అంతలో అర్చక మిరాసీదారులు నా దగ్గరకు వచ్చారు. అయ్యా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఇలా గృహస్థుగా కూర్చోవటం ఏమీ బాగాలేదు, దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. నేను నా మంకు పట్టు విడిచిపెట్టలేదు, వాళ్ళు దిగిరాక తప్పలేదు. అయిష్టంగానే వాళ్ళు తిరుమల ఆలయ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా వాళ్ళ హక్కుల విషయంలో రాజీపడి ప్రత్యేక కళ్యాణోత్సవం అనే ఒక కొత్త ఆర్థిక సేవని దేవస్థానం కోరిన విధంగా జరిపించడానికి ముందుకు వచ్చారు. ఆ మర్నాటి నుంచి ఈ ప్రత్యేక కళ్యాణోత్సవం టిక్కెట్లు కోరిన వాళ్ళందరికీ విక్రయించాలని చెప్పాను. ఏ ఒక్క గృహస్థు కూడా కళ్యాణోత్సవానికి టీటీడీ అనుమతించలేదు అని అసంతృప్తితో తిరిగిపోకూడదు అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. కళ్యాణోత్సవాల్ని రంగమండపం నుంచి దక్షిణ ప్రాకారం లోపల కొత్తగా కట్టి ఉంచిన కళ్యాణ మండపంలోకి తరలించాం. ఏమో అద్భుతం, 2 వారాల్లోనే ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్య రోజుకు 100కు చేరుకుంది. నెల గడిచేసరికి 200 అయింది. క్రమంగా పెద్ద కళ్యాణోత్సవాల సంఖ్యను పరిమితం చేస్తూ ఈ ప్రత్యేక కళ్యాణోత్సవాల సంఖ్యను పెంచుకుంటూ వచ్చాం. ఎక్కడదా ప్రేరణ, ఎవరిదా శక్తి? నిజానికి ఇప్పుడున్న క్యూ కాంప్లెక్స్ మధ్యలో ఒక పెద్ద కళ్యాణ మండపం కట్టి అక్కడే కళ్యాణోత్సవాలు నిర్వహింపజేస్తే బాగుండేది. అయితే ఆ ప్రదేశం అంతా గతంలో చెరువు ఉండే స్థలం కాబట్టి అది వీలు పడని పక్షంలో దానికి ప్రత్యామ్నాయంగా ఇంకో ఆలోచన కూడా చేశాను. ఆర్జిత సేవలన్నీ ఆలయం లోపలే జరగటం ఆనవాయితీ. అయితే వీలైనంత ఎక్కువ మంది భక్తులకు ఆర్జిత సేవల్లో స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలనేది నా తాపత్రయం. ఇందుకోసమే ముందుగా ఆలయం ముందు వీధిలోని మంటపంలో సహస్ర దీపాలంకరణ పేరుతో ఒక ఆర్జిత సేవ ఏర్పాటు చేశాం. ఒక రకంగా ఇది ఉంజల సేవే. అలా ఒకసారి ఉత్సవ విగ్రహాల్ని ఆర్జిత సేవల కోసం గుడి బయటకు తీసుకురాగలిగాం కనుక అనక భేది ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట సమయంలో ఆ గుడి దాకా ఉత్సవ విగ్రహాలను తీసుకెళ్లి ఉంజల సేవ జరిపించేశాం. ఒక్కసారి ఇలా ఆర్జిత సేవల కోసం స్వామివారిని సన్నిధి వీధి చివరి దాకా తీసుకొచ్చాం గనక భవిష్యత్తులో కళ్యాణోత్సవాలు కూడా బయటే జరిపిస్తే బాగుంటుందని అనుకునేవాడిని. ఎందుకంటే అక్కడ 1000 కళ్యాణోత్సవాలు ఏకకాలంలో జరపడానికి తగిన సభామండపం కట్టాం. అన్నింటికీ వెనకాల నా లక్ష్యం ఒకటే, వీలైనంతమంది ఎక్కువ భక్తులు, టిక్కెట్ కొననవాళ్ళు సైతం శ్రీనివాసుడి వైభవాన్ని తిలకించి పులకించాలి. కానీ నేను అక్కడ ఉన్న కాలంలో కళ్యాణోత్సవాలు ఆవాయ ప్రకారం దాటి బయటకు రాలేదు. ఎందుకు చేయలేకపోయాను? అది నా శక్తిహీనత లేక నా శక్తికి మించిన శక్తి తాలూకు సంకల్పమేనా?
www.dasubhashitam.com. ఈ కార్యక్రమం మీకు నచ్చి ఇది మరింత మంది తెలుగు వారికి చేరువవ్వాలని మీకు అనిపిస్తే మీరు ఏ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం వింటున్నారో, అంటే యాపిల్ పాడ్కాస్ట్ వంటివి, అక్కడ మంచి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాసి ప్రోత్సహించగలరు. ధన్యవాదాలు.